नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్ భగవద్గీత యథాతథము అధ్యాయం 4 శ్లోకం 21 నిరాసి యథా చిత్తాత్మా త్యక్తా సర్వ పరిగ్రహ శరీరం కేవలం కర్మ కూర్వన్ న ఆప్నోతి కిల్బిషం। నిరాశీరత చిత్తాత్మా, నిరాశీరస్త చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ, త్యక్త సర్వ పరిగ్రహ శరీరం కేవలం కర్మ, శరీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం। నిరాశీరత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ, శరీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం। నిరాశీరత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ, శరీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం। నిరాశీరత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ, శరీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం। నిరాశీరత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ, శరీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం। నిరాశీరత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ, శరీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం। నిరాశీరత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ, శరీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం। నిరాశి ఫలాపేక్షరహితముగా యథా నిగ్రహింపబడిన చిత్తాత్మ మనస్సు మరియు బుద్ధి, త్యక్త విడిచి, సర్వ సమస్తము, పరిగ్రహ తనకున్న వానిపై సౌమ్యభావమును, శరీరం దేహమును పోషించ కొరకు కేవలం మాత్రమే కర్మ పనిని కూర్వన్ చేయును, నా ఆప్నోతి పొందడు, కిల్బిషం పాపమును। భావము భాష్యం చెప్పినది ఏసీ భక్తివేదంత స్వామి శ్రీల ప్రభుపాద్. అతి అవగాహనం కలిగిన మనుజుడు నియమిత మనోబుద్ధులచే తనకున్న వానిపై సౌమ్యభావమును విడిచి కేవలము జీవన అవసరముల కొరకే కర్మ నిర్వహించును, ఆ విధముగా వర్తించుచు అతడు పాప ఫలములచే ప్రభావితుడు కాకుండును। భాష్యము కృష్ణ భక్తి రసభావితుడు తన కర్మలందు శుభాశుభ ఫలములను వాంఛింపడు, అతని మనోబుద్ధులు సదా నియమితములైయుండును, తాను శ్రీకృష్ణ భగవాని అంశై ఉన్నందున అంశగా తనచే చేయబడు కార్యము వాస్తవమునకు తాను చేయుట లేదనియు, ఆ కార్యము తన ద్వారా భగవానిచే వర్ణించబడుచుందనియు ఇరుగును। దేహమునందలి హస్తము తనకు తోచిన రీతిగా కాక దేహ అవసరార్థమే దాని ప్రోద్బలముతో చరించునన్న విషయము తెలిసినదే. అదేవిధంగా కృష్ణ భక్తుని వాడు స్వీయ భోగాభిలాష లేనందున సదా శ్రీకృష్ణ భగవాని కోరికతోనే తాను ముడివడి ఉండును. ఆ భక్తుడు యంత్రమందలి ఒక భాగము పనిచేయి రీతిగా వర్తించును. యంత్రము సరిగా పనిచేయటకు యంత్రమందలి భాగమును శుభ్రపరచుట, తైలాదులతో పోషించడం వంటివి అవసరమైనట్లే భగవాన్ ధీమగు సేవా కార్యమున సరిగా నిలుచు నిమిత్తమే కృష్ణభక్తి పారాయణుడు కర్మ ద్వారా దేహమును పోషించుకును. కనుకనే తన కర్మ ఫలములన్నింటినీ అతడు అతీతుడై ఉండును. యజమాని ఆధీనములో నుండి జంతువు తన దేహంపై అధికారమును కలిగి ఉండక తనను యజమాని చంప యత్నించినను అసంతమై ఉండుటచే ప్రతిఘటనను చేయదు. భక్తుడు సైతము యజమాని ఆధీనంలో నుండి జంతువు వలె తన దేహంపై యజమానత్వము కలిగి ఉండడు. ఆత్మానుభవ కార్యమునందే మగ్నుడైన అతడు లౌకికమైనటువంటి పొందదగిన నంతిటిని తీరికను కలిగి ఉండడు. దేహ పోషణార్థమై అతడు అక్రమ మార్గము ద్వారా ధనమును కూడబెట్టవలన అవసరం లేనందున పాపముచే ఎన్నడును అంటపడడు. ఈ విధముగా ఆ భక్తుడు తన సమస్త కర్మల నుండి ముక్తుడై ఉండును. ఓం అజ్ఞానాతిమిరాందేశ జ్ఞానాంజన చలకయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురువే నమః. నమావోం విష్ణుపదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నిత్యనామనే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారణి వాంఛాకల్పతరుభ్య కృపా సింధుభ్యవ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే 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 కృష్ణ. ఈ శ్లోకము చాలా ముఖ్యమైన శ్లోకము. అతి అవగాహన కలిగిన మనుషుడు నియమిత మనోబుద్ధులచే తనకున్నపై సమయమును విడిచి కేవలము జీవనాశం కొరకు కనుమనిచ్చు ఆ విధంగా వర్తించచ్చు అతడు పాపములచే ప్రభావితుడు కాడు. ఇక ఈ భగవద్గీతలో ఈ యొక్క నాలుగవ అధ్యాయం ఇది. మొదటి అధ్యాయం యొక్క అర్జునుడి యొక్క విషాదం యోగము. దాంట్లో అర్జునుడు ఆయన యుద్ధం చేయనని చెప్పి తన యొక్క బంధువులంతా చూసిన తర్వాత యుద్ధానికి విరమణ కోరుతాడు. అర్జున విషాద యోగం అది. ఎన్నో రకాలటువంటి ఆర్గ్యుమెంట్స్ అంతా చేస్తాడు అర్జునుడు. దాని తర్వాత రెండో అధ్యాయము అది గీతాసారం, ఆత్మ గురించి అంత భగవంతుడు వివరిస్తాడు. తర్వాత మూడవ అధ్యాయంలో ఇక్కడ కర్మయోగం గురించి వివరించాడు భగవంతుడు. ఇది నాలుగవ అధ్యాయము దివ్యజ్ఞానం, చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం ఇది. దాంట్లో కూడా ఈ శ్లోకము చాలా ముఖ్యమైన శ్లోకం. ఏ స్థితిలో మనిషి జీవించాలి అని చెప్పి భగవంతుడు ఇక్కడ వివరిస్తున్నాడు అనమాట. మానవుడు ఏ విధంగా జీవించాలి, అందుకే దీన్ని దివ్య జ్ఞానము అని చెప్పి చెప్తున్నారన్నమాట. ఉన్నతమైనటువంటి జ్ఞానము అని చెప్పి ఇక్కడ భగవంతుడు వివరిస్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ భగవంతుడు ఆయన వివరిస్తున్నాడు ఏ విధంగా జీవించాలని చెప్పి. ప్రభుపాద వారు కూడా భాష్యంలో దాన్ని చక్కగా వివరించాడు ఏ విధంగా తన కర్మలను చేసుకుంటూ పోవాలి ఒక జీవి అని చెప్పి. ఎప్పుడైతే శారీరకమైనటువంటి భావన కలిగి ఉంటుందో మనకి అత్యాశ అంటారు దాన్ని, ఎక్కువగా ఆశను కలిగి ఉండడం. దాని వల్ల ఏమవుతుందంటే అతను పాపాలను ఎక్కువ చేస్తూ ఉంటాడు. ఉదాహరణకి అత్యాశ అనేది ఏ విధంగా ఉంటుంది మనం బాగానే గ్రహించినట్లయితే, ఒక బస్తా నిండుగా ధాన్యాన్ని కానీ మనం తీసుకుపోయి ఒక ప్రదేశాన్ని వదిలినామనుకోండి, ఒక పొలంలో కానీ ఎక్కడైనా కానీ ఒక బస్తా నిండుగా ధాన్యాన్ని, పక్షులు అంతా అక్కడికి వస్తాయి, రకరకాల పక్షులు, వాటికి వదిలినామనుకోండి అక్కడ బస్తా బియ్యాన్ని ధాన్యాన్ని, ఆ పక్షులు ఏం చేస్తాయి అక్కడికి వచ్చి వాటికి కావాల్సిన ధాన్యాన్ని తీసుకొని ఏం చేస్తాయి, అది బాగా తింటాయి, కడుపు నిండా ఏం చేస్తాయి, హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. మళ్ళీ దాని గురించి పట్టించుకో, ఆ బస్తా బియ్యమే మనం ఎత్తి పెట్టుకోవాలనే, దాన్ని దాచుకోవాలనే అని చెప్పి అవి ప్రయత్నం చేయవు. అప్పటికి సంతృప్తి చెందిపోయి మళ్ళీ రేపటి గురించి కూడా ఆలోచించవు. అప్పటికి ఆహారాన్ని స్వీకరించి సంతృప్తి చెంది మంచిగా పాడుకుంటూ రకరకాల గానాలు చేస్తూ ఈ పక్షులు ఏం చేస్తాయి, ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి అనమాట హ్యాపీగా. అదే బస్ అభియాన్ని మనం కానీ రోడ్లో తీసుకొచ్చి పెడితే ఏమవుతుంది, ఏం చేస్తాడు మనిషి తీసుకుపోయి ఎవరికి కనిపించకుండా తీసుకుపోయి దాపెట్టుకుంటాడు, లోభత్వం ఉంటాడు దాన్ని. అతను గ్రీడీనెస్, ఈ గ్రీడీనెస్ ఏమవుతుందంటే లోభత్వము, ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అతను ఏం చేస్తాడంటే ఇట్లే పోగు చేస్తూ వస్తాడనమాట. ప్రభుపాద గారు చెప్తాడు, చాలా మంది చెప్తుంటారు అధిక జనాభా వల్ల సమస్య ఉంది అని చెప్పి చెప్తుంటారు అనమాట. ప్రభుపాద గారు చెప్తారు ఓవర్ పాపులేషన్ వల్ల సమస్య లేదు, అన్వాంటెడ్ పాపులేషన్ వల్లనే సమస్య అని చెప్పి చెప్తారు. అంటే అధిక జనాభా వల్ల సమస్య లేదు, అనవసరమైనటువంటి జనాభా వల్లనే సమస్య. మంచి వాళ్ళు ఎంతమంది ఉపయోగం మంచిదే. మళ్ళీ బాగా మనం ఉదాహరణిస్తే పాండవులు ఎంతో ధర్మంగా జీవించారు, వాళ్ళు 5 మంది ఎంతో ఉన్నతంగా అందరికీ సహాయం చేశారనమాట, వాళ్ళ వల్ల ప్రయోజనం ఉంది. కౌరవులు 100 మంది, వాళ్ళ వల్ల ఉపయోగం ఏముంది? అందుకే చాణక్య పండితుడు చెప్తాడు సువృక్ష కురువృక్ష. ఇప్పుడు అరణ్యంలో ఉందనుకోండి, ఒక అరణ్యంలో బాగా అరణ్యం బాగుంది, ఒక చెట్టు నిప్పు అంటుకుంటే ఏమవుతుంది, అరణ్యం అంతా మొత్తం అరణ్యం మొత్తం కాలిపోతుంది. ఒక చెట్టుకు నిప్పు పట్టుకుంటే చాలు అరణ్యం అంతా ఏమవుతుంది, తగలబడిపోతుంది. ఒక చెట్టు వల్ల ఏమైంది, అరణ్యం అంతా కూడా కాలి నాశనం అయిపోయింది. అట్లా సమాజంలో ఒక వ్యక్తి కానీ చెడు వ్యక్తి ఉన్నట్లయితే, ఒక కుటుంబంలో కావచ్చు సమాజంలో కావచ్చు, ఆ సమాజం కానీ ఆ కుటుంబం కానీ ఏమవుతుంది, ఒక చెడు వ్యక్తి వల్ల ఆ సమాజం అంతా కూడా కుటుంబం అంతా ఏమవుతుంది, అడుగు ఏ విధంగా తగలబడిపోయింది అంతా ఆ సమాజానికి కుటుంబానికి అశుభాలు అనమాట. అదే ఒక అరణ్యంలో మంచి సువాసన వచ్చేటువంటి చెట్టు ఉంటే, మంచి అడవి బాగా మంచి చెట్లు ఉన్నాయి ఆ యొక్క అరణ్యంలో మంచి వాసన వచ్చేటువంటి చెట్టు ఉందన్న సువాసన వచ్చేటువంటి సువృక్ష, అప్పుడేమవుతుంది అరణ్యం అంతా కూడా మంచి సువాసన వస్తుంది. అదేవిధంగా సమాజంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు మంచి వ్యక్తి, మంచి గుణాలు ఉన్న వ్యక్తి, ఈ లోభం లేకున్నటువంటి వ్యక్తి ఉంటే కనుక వాళ్ళకెంత కూడా శుభం జరుగుతుంది అని చెప్పి సాంఘిక పండు చెప్తున్నారన్నమాట. కాబట్టి ఇక్కడ లోభత్వం అనేది చాలా ముఖ్యము, దాన్ని వదిలేయాలన్నమాట, అది నరకానికి మార్గం. దానివల్ల ఏం చేస్తాడంటే మనిషి అతను పూర్తిగా బుద్ధిని కోల్పోతాడు. భగవద్గీతలో కృష్ణుడు దయతో విషయానుపుంస సంఘశ్చే శోభజాయితే సంఘస్ సంజాయితే కామ కామ క్రోధోభజాయితే క్రోనో క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి భ్రంసో బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. దయతో విషయానుపుంస సంఘశ్చే శోభజాయితే అతను కోరుకుంటూ ఉంటాడు, ధ్యానిస్తూ ఉంటాడు, ఇది కావాలి అది కావాలి ఇది కావాలి అది కావాలి అని చెప్పి ధ్యానిస్తూ ఉంటాడు అనమాట, కోరుకుంటూ ఉంటాడు. అది సూక్ష్మంగా జరగచ్చు, కొంతమందికి బాహ్యంగా కూడా జరగచ్చు అనమాట. అది కోరుకుంటున్నప్పుడు ఏమవుతుంది, బుద్ధి అనేది నాశనం అయిపోతుంది అతనికి. ఆ బుద్ధి నాశనం వల్ల ఏమవుతుంది, కోపం వస్తుంది. ఆ కోపం వల్ల ఏమవుతుంది, బాగా అతనికి ఇంకా మనసంతా బుద్ధి నాశనం అయిపోయి అతను ఉన్మాదులమని ప్రార్థిస్తాడు అనమాట. అతను హింసించడానికి కూడా ఇతర యొక్క వ్యక్తుల్ని నాశనం చేయడానికి కూడా అతను వెనుకాడదు అనమాట. తన యొక్క ఆనందం కోసం, తన ఇంద్రియ భోగాన్ని కోసం అతను ఏం చేస్తాడు, ఇతరులను కూడా అతను హింసిస్తాడు, ఇతరులను కూడా సంహరిస్తాడు. బుద్ధి నాశనం అయిపోయింది అతనికి. దయతో విషయానుకోసం సంఘర్ష చేసుకోబోజాయితే సంఘర్ష సంజాయితే కామ కామ క్రోధోబోజాయితే క్రోధం అనేది వచ్చిందనమాట. క్రోధం వల్ల ఏమైంది, అతనికి బుద్ధి నాశనం అయిపోయింది. ఎప్పుడైతే కోపం అనేది వస్తుందో కోరిక, ఆ కోరిక తిన్నప్పుడు ఏమవుతుంది, చిన్నపిల్లలు కూడా చూస్తుంటాం మనం, వాడు అడుగుతాడనమాట ఏదైనా ఒక వస్తువు అడుగుతాడు, తీర్పు పదార్థాన్ని అడుగుతాడు, తల్లిదండ్రులు లేకపోతే అతను ఏం చేస్తాడు, కోపంతో అన్ని ఎత్తుకుని పగలగొడేస్తాడు అనమాట. అది పెద్దవాళ్ళ కూడా జరుగుతుంది అనమాట. కోరిక, ఆ కోరిక తిరిగిపోతే ఏమవుతుంది, కోపం, కోపం వల్ల బుద్ధినాశనం అయిపోతాడు. బుద్ధినాశనం వల్ల అతను ఏదైతే ప్రవర్తిస్తాడనమాట. ఇప్పుడు ప్రపంచంలో అదే జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఈ లోకత్వం అనేది ఎక్కువ ఉంది, కోరికలు అనేది ఎక్కువ ఉన్నాయి, ఆ కోరికలు తీరడం వల్ల ఏమవుతుంది, బుద్ధినాశనం అయిపోతుంది. దానివల్ల ఎట్టంటెట్లు ప్రవర్తిస్తారనమాట, వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు తెలీదు. ఆ ప్రవర్తన వల్ల ఏమవుతుందంటే అందరికీ లైక్ ఈ క్రోధం అనేది ఎంతో భయంకరమైనది అనమాట. అది ఒకసారి ఏమవుతుందంటే ఒక వ్యక్తి ఒక సాధు దగ్గరికి వస్తాడనమాట, వచ్చి నాకు కోపం ఎక్కువగా వస్తుంది అని చెప్పి చెప్తాను. ఏం చేయాలి అంటే ఆ సాధు అతనికి సూచన ఇస్తాడు, నీకు ఎప్పుడు కోపం వచ్చిందనుకో అప్పుడు ఒక శుద్ధి తీసుకో, ఒక చీల తీసుకో, వెళ్ళి ఒక గోడకి ఆ శుద్ధితో చీలను కొట్టు అని చెప్పి చెప్పాడనమాట. సరే ఇతను మొదట ఏం చేశాడంటే అతనికి ఒక 20 సార్లు కోపం వచ్చిందనమాట. 20 సార్లు ఏం చేశాడంటే ప్రతిసారి కోపం వచ్చినప్పుడు ఏం చేసేది, ఒక చీల తీసుకునేది, గోడకు పెట్టేది, శుద్ధి తీసుకొని ఆ కోపాన్ని ఏం చేసేది, ఈ యొక్క తేలి మీద ప్రయోగించేదన్నమాట. ఫటా 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 కొట్టేదన్నమాట. అట్లా ఫస్ట్ రోజు 20 సార్లు ఆ గోడకి తేలితో కొట్టాడనమాట. సరే, రెండో రోజు 10 సార్లకు వచ్చాడనమాట. మూడో రోజు 5 సార్లకు వచ్చాడు. సరే, నాలుగో రోజు 3 సార్లకు వచ్చాడు. 5వ రోజు పూర్తిగా ఏం లేదనమాట, ఇంక కోపమే లేదు. ఒక తేలిగానే ఆ గోడకి తగిలేదు. సాధు దగ్గరికి వెళ్ళాడనమాట. వెళ్ళి సాధుతో చెప్పాడనమాట, చూడండి గురుదేవ్ ఆయన గురువు మాదిరి అనమాట, నేను ఈ విధంగా 5 రోజుల పాటు నేను క్యాలిక్యులేషన్ చేస్తే వరుసగా తగ్గుతూ వచ్చింది నాకు కొంచెం చెప్పాడు. తర్వాత ఆ సాధు కూడా అక్కడికి వచ్చాడు, ఎక్కడైనా నువ్వు కొట్టినటువంటి చీలను చూపించని చెప్పాడనమాట. ఆ గోడ దగ్గరికి వచ్చిన తర్వాత అతను ఆ చీలనంతా తీయమని చెప్పాడనమాట. అన్ని తీశాడు అతను. తీసిన తర్వాత, ఇప్పుడు నువ్వు కానీ గోడకు కానీ చీలలు కొట్టకపోతే నీ కోపంతో ఎదుటి యొక్క వ్యక్తి యొక్క హృదయానికి నువ్వు ఈ గాయాన్ని చేసేవాడివి. ఈ గోడకు ఏ విధంగా నువ్వు రంధ్రాన్ని చేసావో ఆ విధంగా ఎట్టి వ్యక్తి యొక్క హృదయానికి నువ్వు రంధ్రాన్ని చేసేవాడివి. అంటే కోపం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, ఎదుటి వ్యక్తిని ఏం చేస్తాము, గట్టిగా మందలిస్తాము. అప్పుడేమవుతున్నా హృదయంలో అతనికి రంధ్రం అనేది ఏర్పడుతుంది అనమాట. కాబట్టి మొదటి రోజు 20 మందికి నువ్వు రంధ్రాన్ని చేసేవాడివి, రెండో రోజు 10 మందికి. అట్లా నువ్వు ఇక్కడ చూడొచ్చు, ఇది కోపం అనేది ఇక్కడ నువ్వు ప్రాక్టికల్ గా చూస్తున్నావు గోడపైన రంధ్రాలు పడేది. అయితే జీవి యొక్క హృదయంలో, ఎదుటి వ్యక్తి యొక్క హృదయంలో రంధ్రాలు పడేది నువ్వు చూడడం లేదు, నీకు ఇది చూపించడానికే నేను ఇక్కడ నీకు ఈ పరీక్ష పెట్టాను అని చెప్తాను అనమాట. అప్పుడు రిలీజ్ అవుతాడు అతను, అవును నేను ఎక్కువగానే కోపాన్ని పొందినట్లయితే ఇతర వ్యక్తుల యొక్క హృదయానికి నేను గాయాన్ని కలిగిస్తాను. అంటే 20 మందికి రోజుకి గాయాన్ని కలిగించావన్నీ, సెకండ్ 10, 5, 3, కాబట్టి నేను కోపాన్ని చెందకూడదు అని చెప్తాను. అయితే కొన్నిసార్లు కృష్ణ చైతన్యంలో కూడా కోప్పడుతూ ఉంటారనమాట. లైక్ అర్జునుడు యుద్ధం చేయాలంటే, అది ఇప్పుడు మన ఈ శ్లోకం అదే అనమాట చెప్తుంది, అర్జునుడు యుద్ధం చేయాలి. అతను కోపం లేకపోతే యుద్ధం చేయగలుగుతాడా? శాంతంగా ప్రశాంతంగా శాంతి శాంతిత యుద్ధం. ఇక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారనమాట. ఈవెన్ భగవద్గీతలో కూడా ఇప్పుడు మన రష్యాలో కూడా అది వచ్చింది, వివాదం వచ్చింది. కృష్ణుడు అర్జునుడికి యుద్ధం చేయమంటున్నాడు, అది ఎట్లా వీలవుతుంది? హింస కదా, హింస చేయడం కదా, అది ఎట్లా వీలవుతుంది? అదే వివాదం అనమాట, కోర్టులో కూడా వెళ్ళిందనమాట, రష్యా కోర్టులో కూడా. ఇక్కడ కృష్ణుడు అర్జునుడిని యుద్ధం చేయమని చెప్పడం లేదు, తన ధర్మాన్ని చేయమని చెప్తున్నాడు. అయితే అక్కడ ఏమైందంటే విధివశాత్తు అర్జున్ యొక్క ధర్మమేమే యుద్ధం చేయడం. అంతేగాని కృష్ణుడు అర్జున్ యుద్ధం చేయమని చెప్పడం, ఇంట్లో నుంచి తీసుకొచ్చేసి ఓ వ్యక్తిని యుద్ధం చేయని చెప్పి చెప్పడం లేదనమాట. అతను క్షత్రియుడు, అన్ని ప్రయత్నాలు చేశారు సంధి కోసరము, శాంతి కోసం కృష్ణుని రాయబారిగా పంపించాడు, శాంతి ప్రయత్నం చేశారు. మొత్తం రాజ్యమే నాకు అవసరం లేదు, కనీసం 5 రకాల గ్రామాలు ఇచ్చినా కానీ మాకు చాలని చెప్పి వాళ్ళు క్షత్రియుడు కాబట్టి పరిపాలన చేయాలి కాబట్టి ఇక భవద్గీతలో కృష్ణ స్పష్టంగా ఉంది, శౌర్యం తేజో ధృతి దక్షం విద్యాచాచ పలాయనం దానం ఈశ్వర భావశ్చ క్షత్రం కర్మ స్వభావజం. ఇది క్షత్రుని యొక్క గుణాలన్నమాట. శౌర్యం ఉండాలి, తేజం ఉండాలి, ధృతి ఉండాలి, దక్షత ఉండాలి, విద్వేష పలాయనం, యుద్ధం నుంచి పారిపోకూడదు. యుద్ధం నుంచి పారిపోతే అతను క్షత్రుడు కాదు, క్షత్ర బంధు అవుతాడనమాట. కాబట్టి కృష్ణుడు అర్జునుడు పతితుడు అయ్యేది ఇష్టం లేదు, క్షత్రబంధుడు అయ్యేది ఇష్టం లేదు, ఆయన కాపాడుతున్నాడు. పతిత స్థితి నుంచి ఉన్నతమైన స్థితి తీసుకొని వస్తున్నాడనమాట. అర్జునుడు క్షత్రియుడు అనమాట, ఆయనకు రాజ్యం కావాలి, అతనికి ధర్మం అది. కాబట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ వాళ్ళకి దొరకలేదు, రాజ్యం రాలేదు. కాబట్టి ఏం చేశారు, చివరికి యుద్ధము అనివార్యమైంది. యుద్ధరంగానికి వచ్చాడు, యుద్ధరంగానికి వచ్చిన తర్వాత అతను యుద్ధం చేయను అంటున్నాడు. అంటే అతను పద్ధతిడు అవుతున్నాడు అనమాట, కృష్ణుడు కాపాడుతున్నాడు అతన్ని. అదేదో ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇదిలో పెట్టి యుద్ధం చేయమని చెప్పడం లేదు అక్కడ. అది కూడా ఇంతకుముందు యుద్ధాలంతా కూడా ఏ విధంగా ఉండదంటే అది పవిత్రంగా ఉండేది. పదాతి దళం అంటే భూమి మీద ఉండేటువంటి వాళ్ళు భూమి మీద ఉండేటువంటి వాళ్ళతోనే యుద్ధం చేసేవాళ్ళు, అశ్వం మీద ఉండేవాళ్ళు అశ్వం మీద ఉండేవాళ్ళతోనే యుద్ధం చేసేవాళ్ళు, గజం మీద ఉండేవాళ్ళు గజంతో ఉండేవాళ్ళతోనే యుద్ధం చేసేవాళ్ళు, మంత్రి మంత్రితో యుద్ధం చేసేవాడు, సైన్యాధ్యక్షుడు సైన్యాధ్యక్షుడు యుద్ధం చేసేవాడు, రాజు రాజుతో యుద్ధం చేసేవాడు. ఇప్పుడు మనకు ఆ యొక్క విధమైనటువంటి విధానం లేదు కలియుగంలో, ఈ సిస్టమ్స్ లేదనమాట. రాజు లేనటువంటి రాజ్యం అనమాట కలియుగంలో. జనాలకంతా కూడా ఇంకొక సింటమ్ వచ్చి మార్కండేయ చెప్తాడు మహాభారతంలో పవర్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ కావాలన్నమాట. అందరికీ పవర్ కావాలి, పదవులు కావాలి, అయితే బాధ్యత మాత్రం తీసుకోరు. వాళ్ళకి బాగా మంచి మంచి పదవులు, ఎక్కువ పవర్ అంతా కావాలన్నమాట, హోదాలంతా కావాలి, అయితే బాధ్యత మాత్రం వాళ్ళు తీసుకోరు. మనం కానీ ఇక చరిత్రలో చూసినట్లయితే ఇక మహాభారత సమయంలోనే కృష్ణుడు ఈయన ద్వారకలో ఉన్నప్పుడు అప్పుడు అర్జునుడు కూడా ఉంటాడు అక్కడ ద్వారకా నగరంలో. ఒక బ్రాహ్మణుడు వస్తాడనమాట ఉగ్రసేన మహారాజు దగ్గరికి. వచ్చి ఉగ్రసేన మహారాజు చెప్తాడు, నా పుత్రుడు మరణించాడు, నువ్వే దానికి కారణం అని చెప్తాడు. అతని ఇంట్లో కొడుకు చనిపోయాడు, ఇక్కడ వచ్చి రాజుని ఏమంటున్నాడు, నువ్వు దానికి కారణం అని చెప్తున్నాడు. మనవది ఏం చేస్తాము మనం ఇప్పుడు? ఆ విధంగా ఎవరిని అడగచ్చా, అడగలుగుతారా ఎవరినన్నా? రాజుని అడగలుగుతారా, నా ఇంట్లో వ్యక్తి చనిపోయాడు నువ్వే కారణం అని? ఉగ్రసేన మహారాజు కృష్ణుడు కూడా అక్కడే ఉంటాడు, ఆయన దాన్ని తీసుకుంటాడు, అవును నేనే కారణం అని చెప్పి భగవంతుడు తీసుకుంటాడు అనమాట. అంటే ఎందుకు అట్లా వాళ్ళు తీసుకునేవాళ్ళంటే, రాజుగానే ధర్మంగా నడుచుకోకపోతే కన సమాజంలో ఉండేటువంటి ప్రజల్లో అకాల మృత్యువులు వస్తాయన్నమాట. రాజు కానీ ధర్మంగా లేకపోతే రాజు పరిపాలన కింద ఉండేటువంటి వ్యక్తులకి అకాల మృత్యువులు వస్తాయి, కరువు కాటకాలు వస్తాయి, ప్రకృతి వైపరీత్యాలు అంతా కూడా వస్తాయన్నమాట. కాబట్టి రాజు చాలా బాధ్యతమైనటువంటి పదవి అనమాట. అటువంటి బాధ్యతలు, అటువంటి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు లేరు ఇప్పుడు. కాబట్టి భగవద్గీత వాళ్ళకి అర్థం కాదు, బిగినింగ్ అర్థం కాదు వాళ్ళకి, యుద్ధ పరిశీలన అర్థం కాదు వాళ్ళకి, ఎక్కడ తగలకపోతారనమాట వాళ్ళకి. వాళ్ళకి క్షత్రియ గుణాలు తెలియదు, ఈ సిస్టమ్స్ లేదనమాట వాళ్ళకి, జీరో నాలెడ్జ్. ఇప్పుడు మామూలుగా లైక్ ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్తాడనమాట, చిన్న పిల్లవాడు వెళ్తాడు, అతనికి ఏదన్నా ఒక చిన్న పుండు ఉంటుంది, పెద్ద పుండు. మామూలుగా ఈ మ్యాంగో సీజన్లో ఎక్కువ మ్యాంగోస్ తింటే ఏమవుతుంది, వేడి వచ్చేస్తుంది, వేడి గుళ్ళంతా వస్తాయి. డాక్టర్ దగ్గర పోయినప్పుడు చిన్న పిల్లవాడు వెళ్తాడనమాట, వెళ్తే డాక్టర్ అతను కత్తి తీసుకొని వస్తాడు. ఈ పిల్లవానికి ఏమనిపిస్తుంది డాక్టర్ అంటే, అతనికి హ్యాపీ అవుతాడు డాక్టర్ని చూస్తే పిల్లవాడు, చాలా కోపం వచ్చేస్తుంది అతనికి, అరే ఇదేంది ఇది, నేను ముందే నొప్పితో అల్లాడుతున్నాను, ఇతను కత్తి తీసుకొస్తున్నారని చెప్పి కోప్పడతాడు. అతను కట్ చేసేటప్పుడు అతనికి చాలా కోపం వచ్చేస్తుంది అనమాట, హింస చేస్తున్నారు డాక్టర్ అని చెప్పి అనుకుంటాడు. అయితే డాక్టర్ హింస చేస్తున్నారా, హెల్ప్ చేస్తున్నాడు అతను, అక్కడ సహాయం చేస్తున్నారు. పెద్ద వ్యక్తికి తెలిసేది, తల్లిదండ్రులకు తెలిసి అనమాట అతను సహాయం చేస్తున్నాడని చెప్పి. డాక్టర్ కట్టితో కోసేది హింస కాదు, దొంగ కోసేది హింస. కత్తి డాక్టర్ దగ్గర ఉంటుంది, దొంగ దగ్గర ఉంటుంది. అదేవిధంగా ధర్మం కోసం రాజు యుద్ధం చేసేది డాక్టర్ కత్తితో కోసినట్లు అనమాట. అది మనంగానే ఇప్పుడు ఉదాహరణకి మన భారతదేశంలో సైనికులు ఉంటారు, పాకిస్తాన్ బార్డర్లో ఉంటారు వాళ్ళు, వాళ్ళు గన్తో తీసుకుపోయి పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి తీవ్రవాదుల్ని కాలుస్తారు వాళ్ళు. భారతదేశం ఏం చేస్తుంది, వారికి పరమగిరి చక్ర బిరుదునిస్తుంది. అదే సైనికుడు మార్కెట్లోకి వచ్చి కాలిస్తే ఏం చేస్తుంది, ఎత్తి లోపలేస్తుంది అనమాట. అంటే దేశం కోసం. అర్జునుడు అదే, అర్జునుడు చేసేదేమి, అర్జునుని కృష్ణుడు చెప్పేది యుద్ధం చేయమని, ధర్మయుద్ధం చేయమంటున్నాడు. అతను కానీ యుద్ధం చేయకపోతే అక్కడేమవుతుంది, అతను కానీ సోదరాన్ని ప్రదర్శించకపోతే అతను రాజ్యంలో ఉన్నటువంటి అరాచకం ఏర్పడుతుంది. ఈ దొంగలంతా కూడా భయపడరు అనమాట, ఈ యొక్క ఈ తప్పుడు ప్రభావం ఉండేటువంటి వాళ్ళు, అత్యాహారం ఉండేవాళ్ళు, అసూయ ఉండేవాళ్ళు, అత్యాహారం ఉండేవాళ్ళు, ఈ యొక్క జనాలంతా ఏం చేస్తారో దోచుకునేస్తారనమాట. కాబట్టి రాజు యుద్ధం చేయాలి తప్పనిసరి, అతని ధర్మం అనమాట. కాబట్టి కృష్ణుడు అక్కడ అర్జునుడిని ఏదో అతను యుద్ధాన్నే ప్రోత్సహించడం లేదు, ధర్మాన్ని ప్రోత్సహిస్తున్నాడు. దాంతోపాటు భగవద్గీతలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇక్కడ చూడు, ఇక్కడ చెప్తున్నాడు భగవంతుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు, మనిషి తన జీవితం కోసమే, అతను జీవిత అవసరాలు, శరీరాన్ని ఆత్మని ఉంచుకునే దానికోసమే అతను దేహ పోషణకి అవసరమైన దాన్ని స్వీకరించాలి, మిగిలిన దాన్ని వదిలేయాలి, మిగిలిన దానికోసం ప్రయత్నం చేయకూడదు. అటువంటి శ్లోకాలు కూడా చెప్తున్నాడు ఆయన. అర్జునికి యుద్ధం చేయమన్నాడు, అది కూడా ఏ విధంగా చెప్తున్నాడు, మా మనస్మర యుద్ధచ, నన్ను ధ్యానశుద్ధం చేయమంటున్నాడు. అర్జునుడు ఏం చెప్పాడు, నేను యుద్ధం చేయను, నేను అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటానని చెప్పాడు, నేను ధ్యానిస్తూ ఉంటానని చెప్పాడు. భగవంతుడు దానికి అంగీకరించలేదు, నువ్వు నన్ను స్మరిస్తూ యుద్ధం చేయాలని చెప్పాడు అన్నమాట. అది అతనికి ధర్మం, అది క్షత్రియుని యొక్క ధర్మం. ఆయన క్షత్రియుడు కాబట్టి ఆ యుద్ధ సమయంలో ఆయన అక్కడ క్షత్రియుని యొక్క ధర్మాన్ని ఆచరించాడు కాబట్టి అదే చెప్పాడు. అదేవిధంగా ఇంకా అవసరమైనటువంటి జ్ఞానాన్నంతా భగవంతుడు ఇక్కడ ఇచ్చాడు, ప్రతి ఒక్కరికి ఇచ్చాడనమాట, ప్రతి ఒక్క జీవికి అవసరమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇక్కడ భగవద్గీత యుద్ధానికి సంబంధించిందే కాదు, దాంట్లో కాలానికి సంబంధించిన జ్ఞానం ఉంది, కర్మకు సంబంధించిన జ్ఞానం ఉంది, ప్రకృతికి సంబంధించిన జ్ఞానం ఉంది, పరమపురుషునికి సంబంధించిన జ్ఞానం ఉంది. ఇంత జ్ఞానం ఉందన్నమాట అక్కడ. దాన్నంతా కూడా మనం అవగాహన చేసుకోవాలి. ప్రకృతి ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడు, మనిషి పూర్తిగా అర్థం చేసుకోవాలి, ఈ అత్యాహారకు వెళ్ళకూడదు, అతను పూర్తిగా అతని స్థితిని అర్థం చేసుకోవాలి, తన దేహ పోషణకు కావలసినటువంటి వస్తువులనే స్వీకరించాలి, అత్యాహారాన్ని కలిగి ఉండకూడదు అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. భాష్యంలో కూడా ప్రభుపాద వారు ఏం చెప్తున్నారు, ఆయన ఇప్పుడు చెయ్యి ఉదాహరణ ఇస్తున్నారు ప్రభుపాద వారు. ఇప్పుడు చెయ్యి పనిచేస్తుంది, దేనికోసం పనిచేస్తుందంటే శరీరం కోసం పనిచేస్తుంది. చెయ్యిది శరీరంలోనే ఉంది, చెయ్యి శరీరం కోసం పనిచేస్తూ ఉంది. అదేవిధంగా మనం కూడా ఏం చేయాలి, ఇప్పుడు చెయ్యిని కట్ చేసి పక్కనే వేసామనుకో, చెయ్యి ఉంటుంది, ఉపయోగం లేదు దానివల్ల. అది ఎప్పుడైతే ఈ శరీరంతో ఉండి ఈ శరీరానికి సేవ చేస్తూ ఉంటుందో అప్పుడే శరీరానికి విలువ ఉంటుంది. ఈ చెయ్యిని తీసి పక్కన వేసేస్తే చెయ్యి ఉంటుంది, అయితే ఉపయోగం లేదు. అదేవిధంగా ఆత్మ, మనము పరమాత్మతో సంబంధాన్ని కలిగి ఉండాలి. పరమాత్మతో ఉండి ఆయన సేవ చేస్తుంటేనే ఉపయోగం ఉంది. అట్లా లేకుండా మనం పరమాత్మకి కృష్ణునికి దూరంగా ఉంటే ఉపయోగం లేదు. ఉంటుంది, ఆత్మే ఉంటుంది, అయితే ఉపయోగం లేదు. చెయ్యి చెయ్యి కూడా ఈ శరీరాన్ని సేవ చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది, చెయ్యి కూడా ఏమవుతుంది, అది బాగా శక్తిని పొందుతుంది అనమాట. అదేవిధంగా భగవంతునికి మనం సేవ చేస్తూ వచ్చింది కొంచెం చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారనమాట. ఒకసారి ఒక వ్యక్తి గోంజా టెంపుల్లో బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు ఒక వ్యక్తి వచ్చారనమాట. వచ్చి ప్రచారం చేస్తుంటే, అవునండి ఇక్కడంతా ఎంతో మంది టెంకాయలు కొడుతున్నారు భగవంతునికి, కొన్ని వందల రూపాయలు పెట్టి, అది ఉన్న పక్కన ఎంతో మంది బిచ్చగాళ్ళు ఉన్నారు కదా గోవిందరాజు స్వామి గుడి ముందర, వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఈ ధనాన్నే అని చెప్పి ప్రశ్నించారనమాట. అక్కడ మన డివోటీ ఒక అతను ఉన్నాడనమాట. అతను సమాధానం ఏం చెప్పాడంటే, ఒరి మూర్ఖ, ఇట్లే చెప్పాడనమాట, నువ్వు నీ బుద్ధి లేనంత ఆలోచిస్తున్నావు, ఇక టెంకాయ కానీ భగవంతుని కొడితే వర్షాన్ని కురిపిస్తాడు, ఇలాంటి బిచ్చగాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు, కోట్ల మంది అందరూ బిచ్చగాళ్ళే, వాళ్ళందరికీ ఆహారం దొరుకుతుంది, నువ్వు ఇస్తే ఒక వ్యక్తికి ఇవ్వగలవు, భగవంతుడు ఇస్తే అందరికీ అన్ని జీవులకి ఇవ్వగలడు అని చెప్పి సమాధానం ఇచ్చాడనమాట. మనం ఏం చేసినా కానీ వర్షాన్ని మనం గురిపించలేం కదా. నువ్వు ఎంతో గర్వంతో ఎంతో పొగుడుతో మనం చెప్తాం, నేను దానం ఇస్తున్నాను అని చెప్తాం, నేను ఆహారాన్ని ఇస్తున్నాను, నేను అన్నదానం చేస్తున్నాను అని చెప్తాం అనమాట మనం. అయితే అన్నం ఎక్కడి నుంచి వస్తామండి, నువ్వు తయారు చేయడం లేదు కదా అన్నము, అది భూమి నుంచి వస్తుంది. భూమి ఎక్కడి నుంచి వచ్చింది, భగవంతుంది, వర్షం నుంచి. వర్షం లేకపోతే ఒక గ్రెయిన్ కూడా రాదు. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో కరువు ఉంది, అనంతపురం అట్లా ప్రాంతాల్లో అంతగానే, అక్కడ ఎన్ని పెద్ద వాళ్ళు ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు కృత్రిమ వర్షాలు కురిపించాలి అది ఇది అని చెప్పి, లేదు. ఒక 15 సంవత్సరాల వర్షం లేకపోతే ఏమవుతుంది చెప్పండి, నువ్వేం దానం చేయగలుగుతావు. భగవద్ శ్రీకృష్ణ చెప్తున్నాడు, అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్నాద్ అన్న సముద్రోహ, యజ్ఞాద్భవంతి పర్జన్న యజ్ఞ కర్మ సముద్రోహ. జీవులు జీవించాలంటే అన్నం కావాలి. అన్నం ఎక్కడి నుంచి వస్తుంది, పర్జన్య వర్షం వల్ల వస్తుంది. వర్షము నువ్వు కురిపించలేవు, నీ చేతిలో లేదు అది. ఎప్పుడైతే యజ్ఞం చేస్తామో, యజ్ఞం అంటే ఏమి, భగవంతుని సంతృప్తిపరిచేటువంటి ప్రతి ఒక్క కార్యం కూడా యజ్ఞమే. రేపు వైకుంఠ ఏకాదశికి కొన్ని లక్షల మంది భగవంతుని నడుచుకుంటూ వెళ్తారు ఇక్కడి నుంచి, గోవింద 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 అని నడుచుకుంటూ, అది కూడా యజ్ఞమే. అదేం చేస్తుంది, వర్షాన్ని వర్తిస్తుంది. అదేవిధంగా మన భక్తులు రోజు ఇక్కడ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే నామ సంకీర్తనం చేస్తారు, అది కూడా యజ్ఞమే. భగవంతునికి ఆహారాన్ని వండి భగవంతునికి నివేదన చేస్తారు, అది కూడా యజ్ఞమే. భగవంతుని సంతృప్తి కోసం ఎటువంటి కార్యాలు చేసినా కానీ అది యజ్ఞం అవుతుంది. హౌస్లో చేసేదే కాదు యజ్ఞం, ఒక యజ్ఞకుండాన్ని పెట్టి హౌస్ చేసేదే యజ్ఞం కాదు. భగవంతుని యొక్క సంతృప్తి కోసం ఏం చేసినా కానీ ఏమవుతుంది, మంచి పుష్పాలు సమర్పించడము, భగవంతునికి ఫలాన్ని సమర్పించడము. ఫలం అంటే అది అరటి పండు కావచ్చు, కోకోనట్ కావచ్చు, ఏదైనా కావచ్చు అనమాట. భగవంతుని ఎప్పుడైతే సంతృప్తి చెందుతాడో అప్పుడు యశ్వం తుష్టం జగత్ తుష్టం, కుంతి మాత చెప్తుంది కృష్ణునికి, నువ్వు సంతృప్తి చెందితే జగత్ అంతా కూడా సంతృప్తి చెందుతుందని చెప్పి. ఎప్పుడైతే భగవంతుని కృష్ణుని విష్ణువుని మనం సంతృప్తి పరుస్తామో అప్పుడేమవుతుంది, జగత్తులో ఉంటే అందరూ దేవతలు కూడా సంతృప్తి చెందుతారు, వాళ్ళు వర్షాన్ని ఇస్తారనమాట. అప్పుడు అందరికీ ఆహారం వస్తుంది. ఈ సీక్రెట్ తెలియదు అనమాట ఎవరికి కానీ, ఇది ఈ జ్ఞానం లేదనమాట. అహంకార విమూఢాత్మ, అహంకారంలో ఆత్మ విమూఢాత్మ ఏమనుకున్నా అంటే అన్నిటికీ నేనే కర్తనని చెప్పి భావిస్తూ ఉంటానమాట. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు, నువ్వు తెలుసుకోవాలి నిజమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని, నా కంసమని తెలుసుకొని, ఆత్మను తెలుసుకొని నువ్వు నా కోసం సేవ చేయాలి అని చెప్పి చెప్తున్నాడు. ప్రభుపాదు అక్కడ వివరిస్తున్నాడు, చెయ్యే విధంగా శరీరానికి సేవ చేస్తుందో ఆ విధంగా మనము భగవంతునికి సేవ చేస్తూ వెళ్ళాలి. మళ్ళీ ఇంకొక ఉదాహరణ ఇస్తున్నారు ప్రభుపాదు వారు. ఇక్కడ యంత్రం ఉంటుంది, యంత్రాన్ని మనం బాగా చూసుకోవాలి, దానికి ఇంధనాన్ని ఇవ్వాలి. ఉదాహరణకు ఒక కారు ఉందనుకోండి, కారుకి బాగా పెట్రోల్ ఇవ్వాలి, దానికి ఏదన్నా సమస్య వస్తే చూసుకోవాలన్నమాట. ఎందుకంటే అది ప్రయాణం చేయడానికి అది మనకు ఒక పరికరం అన్నమాట. అదేవిధంగా శరీరాన్ని కూడా మనం బాగా చూసుకోవాలి, మనము ఆహారాన్ని తీసుకోవాలి జీవించడానికి. అయితే జీవించే ఆహారం తీసుకునే దానికోసం కాదు, అర్థమైందా, అంటే తినడానికి మనము బ్రతకకూడదు, బ్రతకడానికి మనం ఏం చేయాలి? ఆహారం తీసుకోవాలి. ఇంకా ఇంకా గ్రాస్గా చెప్పాలంటే బతికిన తర్వాత ఏం చేయాలంటే భగవంతుని యొక్క సేవ చేయాలి, ఆత్మసత్యాన్ని పొందాలి. ఇప్పుడు జంతువు అనుకోండి, జంతువులు జీవించేది ఆహారం తినడం కోసం, దానికి వేరే లేదు, అనక అజ్ఞానం లేదనమాట. అయితే మనిషి జీవించడం కోసం ఆహారాన్ని తీసుకోవాలి, జీవించి ఏం చేయాలి? భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని పొందాలన్నమాట. భగవంతుని సేవ చేస్తూ ఉండాలి. భగవంతుని సేవ అంటే మనం అన్ని వదిలేసి రావడం కాదు, మనం ఏ స్థితిలో ఉన్నాయని. మనం అర్జునుడు విద్యను చేసి, ధర్మ విద్యను చేసి భగవంతుని సేవ చేశాడు. అదేవిధంగా ఒక్కొక్కరికి భగవద్గీతలో కృష్ణుడు, తర్వాత ఆచార్యులు ఎవరో ఏ స్థాయిలో మనం భగవంతుని సేవ చేయాలని చెప్పి ఆయన వివరించారనమాట. ఈ కలియుగంలో ముఖ్యంగా ఏ విధంగా సేవ చేయగలమంటే మనము భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, ఈ నామ సంకీర్తన చేస్తూ మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నా కానీ, ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ మనము భగవంతుని యొక్క నామాన్ని కీర్తిస్తూ మనం ఉన్నట్లయితే అదే సేవ అనమాట కలియుగంలో. ఎందుకంటే కలియుగంలో జనాలకి అంత టైము లేదు, అంత ఆసక్తి లేదు ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద. కాబట్టి సరళమైన మార్గాన్ని ఇచ్చారు. హరిర్నామ 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 ఏవ కేవలం కలో నా సేవ నా సేవ గతిరన్నదా. ఈ కలియుగంలో హరినామం తప్ప హరినామం తప్ప వేరే గతి లేదు, వేరే గతులు వేరే గతులు అని చెప్పారు. కాబట్టి భగవంతుని యొక్క నామాన్ని జపించడం అది ఎంతో శక్తివంతమైనది అనమాట. అదేవిధంగా భగవంతుని యొక్క భక్తి యొక్క సేవలు కూడా ఎంతో శక్తిమైనటువంటివి, చిన్న సేవ అయినా కానీ. ఇక్కడ పద్మపురాణంలో ఒక లీల ఉందన్నమాట. ఒకసారి త్రేతాయుగం చివరిలో ఒక బ్రాహ్మణుడు ఉంటాడు, సుదర్శన్ అనేటువంటి బ్రాహ్మణుడు. అతను బ్రాహ్మణకుల్లో పుట్టినా కానీ అన్ని అధర్మ కార్యక్రమాలు చేస్తూ ఉంటాడనమాట. ధర్మం అనేది చేయదు. ముఖ్యంగా అధర్మ కార్యక్రమాలు వచ్చి శాస్త్రాలు చెప్పడం జరిగింది. ధర్మానికి వచ్చి నాలుగు పాదాలు, ఒకటొచ్చి దయ, శుభ్రత, నిజాయితీ, తపస్సు. ఇది నాలుగు పాదాలన్నమాట. దయ అనేది ఒక పాదము, నిజాయితీ అనేది ఒక పాదము, శుభ్రత అనేది ఒక పాదము, తపస్సు అనేది ఒక పాదం. ఈ నాలుగింటిని అతను పూర్తిగా ఉల్లంఘిస్తున్నాడనమాట. దేని ద్వారా అంటే మాంసభక్షణ చేయడం వల్ల దయ అనేటువంటి పాదాన్ని ఉల్లంఘిస్తున్నాడు, వ్యభిచారం చేయడం వల్ల శుభ్రత అనేటువంటి పాదాన్ని ఉల్లంఘిస్తున్నాడు, మద్యపానాన్ని సేవించడం వల్ల ఈ యొక్క తపస్సు అనేటువంటి పాదాన్ని ఉల్లంఘిస్తున్నాడు, జూట మారడం వల్ల నిజాయితీ అనేటువంటి పాదాన్ని ఉల్లంఘి. ఈ విధంగా ధర్మానికి అన్ని విరుద్ధమైన కార్యక్రమాలు చేస్తున్నాడు. మద్యపానము, జూటము, వ్యభిచారము, హింస అన్నీ చేస్తున్నాడు అనమాట. దాంతోపాటు ఇంకా ఘోరమైనటువంటి పాపాన్ని చేస్తున్నాడు. ఏమంటది? ఏకాదశి రోజు ఆహారాన్ని విభజిస్తూ ఉన్నాడు అనమాట. రేపు ఏకాదశి, అందుకనే నేను ఇల్లు చెప్పాలనుకున్నాను ఈరోజు. ఇంకా ఘోరమైన పాపాన్ని చేస్తున్నాడు హరివాసర దినము. అదేవిధంగా హరి భగవంతుని యొక్క జన్మదినాల్లో కూడా అతని ఆహారాన్ని స్వీకరిస్తున్నాడు. ఇది పద్మపురాణంలో వివరిస్తున్నాడు. సూత గోస్వామికి సౌనకాది ఋషులు ప్రశ్నించినప్పుడు సూత గోస్వామి చెప్తున్నాడు లీలని, నయనశారణ చెప్తున్నాడు అనమాట, తేదయంగా జరిగిన లీలని. ఈ విధంగా చేస్తున్నాడు. ఒకరోజు ఏమైంది, ఈ పాపాలు చేస్తూ పాపాలు చేస్తూ అతను ఈ కాలం అనేది ఎంతో భయంకరమైంది. ఎవరు కానీ కాలంతో భగవద్గీతలు కృషి చెప్తాడు, నేను కాలాన్ని అన్ని హరించేటువంటి వాడిని, హరించే దానిలో కాలాన్ని నేనది. కాలం భగవంతుని యొక్క స్వరూపం అనమాట. కాబట్టి అందుకే జనవరి ఫస్ట్ అందరూ చేస్తారనమాట, చాలా గ్రాండ్గా. వాళ్ళకి తెలియదు ఎందుకు చేస్తున్నారని చెప్పి. కాలాన్ని పూజించడం అంటే కృష్ణుని పూజించడమే, నూతన సంవత్సరాన్ని పూజించడం అంటే కాలాన్ని పూజించడం. కాబట్టి ఇక్కడ ఇతను కాలం అనేది ఎంతో శక్తివంతమైంది. అతను కాలగర్భంలో ఒకరోజు మరణించాడు, చనిపోయాడు అనమాట. చనిపోతూనే అతను మన శాస్త్రాల ప్రకారం అతను ఏవైతే పాపాన్ని చేస్తారో వెళ్ళి నరకలోకానికి వెళ్తారనమాట. ఇతను కూడా ఈ నరకలోకానికి వెళ్ళాడు. అక్కడ యమధర్మరాజు, ఇక్కడ ఇది ఏదో మనకు ఊహాగానాలు కాదు, ఇది నిజమైనటువంటిది అనమాట. ఈ సృష్టిలో అన్నిటికీ పద్ధతులు ఉన్నాయి, సృష్టి నియమాలు ఉన్నాయి. మన యొక్క కర్మలంతా కూడా చిత్రగుప్తుడు లిఖిస్తుంటాడు. అంటే చిత్రగుప్తుని కూడా సహచరులు ఉన్నారు, వాళ్ళు శ్రవణులు అని చెప్పి అంటారు. ఈ శ్రవణులు బ్రహ్మదేవుని యొక్క పుత్రులు అనమాట వాళ్ళు. వాళ్ళు ఈ శ్రవణులు ఏం చేస్తారంటే ఈ పురుషుల యొక్క కర్మలంతా రాస్తూ ఉంటారు. ఈ శ్రవణుల యొక్క పత్నులు ఏం చేస్తారంటే స్త్రీల యొక్క కర్మలంతా రాస్తూ ఉంటారు. మనము కొన్నిసార్లు బాహ్యంగా చేస్తుంటాము, కొన్నిసార్లు రహస్యంగా చేస్తుంటాము పాపాలంతా కూడా. కొన్నిసార్లు అందరికీ తెలిసేటట్టు పాపాలు చేస్తుంటారు, అదేవిధంగా రహస్యంగా కూడా పాపాలు చేస్తూ ఉంటారనమాట. వీటినన్నింటినీ ఈ శ్రవణులు శ్రవణుల యొక్క పత్నులు ఏం చేస్తారంటే లిఖిస్తూ ఉంటారనమాట. ఈ అగ్రసంధి అనేటువంటి పుస్తకం ఉంది, ఆ పుస్తకం పేరు కూడా ఏది, మన యొక్క కర్మలు రాసేటువంటి పుస్తకం, చిత్రగుప్తుని దగ్గర ఉన్నటువంటి పుస్తకం పేరు అగ్రసంధిని అని. ఆ పుస్తకంలో ఈ శ్రవణలు లిఖిస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఈ యొక్క చిత్రగుప్తుని యొక్క సహచరులు అనమాట. ఈ కర్మలంతా కూడా అక్కడ లెక్కించబడుతూ ఉంటాయి మనకి. మనకు సాక్ష్యాలు వచ్చి మనం చేసేటువంటి కర్మలకి ఈ శ్రవణులు కూడా సాక్ష్యము. అదే సమయంలో సూర్యుడు, చంద్రుడు, గాలి, తర్వాత దిక్కులు, తర్వాత రాత్రి, తర్వాత అగ్ని, వాయువు, వీటి నుంచి మనం తప్పించుకోలేము. మన మనుషులు చూడకుండా వచ్చు మనం ఇప్పుడు చెప్పినటువంటి ఎవరు తప్పించుకోలేరన్నమాట. అన్నిటికంటే మించి పరమాత్మ మనం చేసేటువంటి కర్మలకంతా కూడా సాక్షి. కాబట్టి వీళ్ళు రాస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ సుదర్శన యొక్క కర్మలు అంతా రాశారనమాట. చిత్రగుప్తుడి కర్మలంతా వివరించాడు, చెప్పాడనమాట. ఈయన ధర్మరాజు అడిగాడు, ఇతను ఏ పుణ్యం చేశాడు, ఏ పాపం చేశాడు చెప్పమని చెప్పి చెప్పాడనమాట. అప్పుడు చిత్రగుప్తుడు చెప్పాడు, వీడి జీవితంలో ఒక పుణ్యం కూడా వీడు చేయలేదు, దానికంటే మించి ఎంతో భయంకరమైన పాపం చేశాడు, ఏకాదశి లాంటి పర్వదినాల్లో కూడా అతను ఆహారాన్ని పూజించాడు అంటే అప్పుడు అతనికి 100 మన్వంతరాలు నరకలో కల శిక్ష విధిస్తారనమాట. 100 మన్వంతరాలు అంటే మన కంప్యూటర్లో కూడా క్యాలిక్యులేట్ చేయలేమన్నమాట. ఒక మన్వంతరం వచ్చి ఒక మనువు యొక్క కాలము 72 చతుర్యుగాలు, 72 చతుర్యుగాలు. ఒక కలియుగం వచ్చి 432,000 సంవత్సరాలు కలియుగము. దీనికి 2 సార్లు వచ్చి ద్వాపరయుగము, దీనికి 3 సార్లు వచ్చి త్రేతాయుగము, దీనికి 4 సార్లు వచ్చి సత్యయుగము. వీటిని 4 కలిగితే ఒక చతుర్యుగము. అట్లా చతుర్యుగాలు 72 అవుతే ఒక మనువుకి ఒక కాలము. అటువంటి మన్వంతరాల్లో 100 మన్వంతరాస్ అతని శిక్ష విధించారనమాట. 100 మన్వంతరాస్ అతను ఆ నరకలోకంలో ఉండి తర్వాత పంది జన్మ వచ్చిందనమాట. ఎందుకంటే అతను జీవించడం కోసమే, ఆహారం తిన్న కోసమే జీవించాడు కాబట్టి, అనేక పవిత్రమైన జనాలంతా కూడా భుజించాడు కాబట్టి పంది జన్మ ఇచ్చారన్నమాట. తర్వాత పంది జన్మ తర్వాత ఏమైంది, కాకి జన్మ వచ్చిందనమాట. ఈ కాకి జన్మ అతను అక్కడక్కడ కావు 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 అని తిరుగుతూ ఉన్నాడనమాట. ఒకరోజు ఏమైంది, ఒక బ్రాహ్మణుని యొక్క ఇంటికి వచ్చాడు. ఆ బ్రాహ్మణుని ఏం చేశాడంటే భగవంతునికి శాలగ్రమశులకి కృష్ణునికి అభిషేకం చేసి చరణామృతాన్ని బయట పెట్టాడనమాట గోడ మీద. ఈ కాకి వచ్చి చరణామృతాన్ని తాగింది, అంటే అన్ని పాపాలు పోయినాయనమాట కాకి. ఆ రోజు అది విధివశాత్తు ఒక వేటగాడు ఒక వల వేసినాడనమాట. ఆ వలలో పడిపి చనిపోయింది ఆ కాకి. చనిపోవడంగానే దానికి సింకు చెక్క గదాపద్మాలతో అతనికి దివ్యమైనటువంటి శరీరం వచ్చింది ఆ కాకి, కాకిలో ఉన్నటువంటి ఆత్మకి, ఈ సుధర్మకి. అంటే అతను చరణామృతాన్ని తాగడం ద్వారానే భగవంతుని యొక్క అభిషేకం చేసి ఆయన పాదాల నుంచి వచ్చినటువంటి తీర్థాన్ని ఆ కాకి తాగడం ద్వారా ఏమైంది, అన్ని పాపాలు తొలగిపోయి పూర్తి పవిత్రమైన జీవిగా మారిపోయిందనమాట. ఆ యొక్క వేటగాని యొక్క వల్ల పడి మరణించి అతని శంకుచక్ర గదాపద్మలతో మంచి అద్భుతమైన శరీరాన్ని పొంది ఇద్దరు విష్ణుదూతలు వచ్చారనమాట హంసవాహనం మీద, అతన్ని వైకుంఠాన్ని తీసుకెళ్తారు. ఇది చెప్తూ ఆచార్యులు వివరిస్తున్నారు. కాబట్టి భగవంతుని యొక్క భక్తి సేవ అంత శక్తివంతమైంది. భగవంతుని యొక్క శరణామృతాన్ని తీర్థం మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు తీర్థం ఇస్తారనమాట, దాన్ని స్వీకరించడము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, నామ సంకీర్తనం చేయడము. ఏకాదశి, రేపు వైకుంఠ ఏకాదశి వస్తుందనమాట, ఆ రోజు భగవంతుని యొక్క నామాన్ని జపించడము, ఆ తర్వాత భగవంతుని యొక్క సేవ చేయడము, భగవద్గీత చదవడము, ఈ విధంగా చేస్తూ వచ్చినట్లయితే మన హృదయం పవిత్రమయ్యి మనం దివ్యమైన స్థితికి చేరుకుంటాం. హరే కృష్ణ. జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, శిలా ప్రభుపాదికి, గురుదేవికి, గౌర్ ప్రేమానందే.